దక్షుడికి తెలుసుగా శివుడి కోసమే పుట్టింది, శివుణ్ణి పెళ్లి చేసుకుంటుందని. అయినా ఎందుకో తెలియదు, తండ్రి కదండి, తండ్రి అవగానే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు తండ్రిని. మా అమ్మాయికి మంచి సంబంధం వస్తే బాగుండు, మా అమ్మాయి గొప్పవాడిని పెళ్లి చేసుకుంటే బాగుండు, డబ్బులు ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే బాగుండు అనే ఊహ ఆయనకు కూడా వచ్చేసింది. పుట్టినప్పుడు ఆవిడ జగదంబని తెలుసు, ఆవిడ పుట్టటమే శివుణ్ణి చేపట్టడానికి పుట్టిందని తెలుసు. అయినా మళ్ళీ అజ్ఞానంలో పడిపోయాడు. మా అమ్మాయికి సరైన భర్త ఎవరా అనుకున్నాడు. అనుకుని బ్రహ్మని నారదుణ్ణి, మా అమ్మాయికి మంచి భర్త వచ్చేలా చెయ్యండి, ఆమెకు సరైన మార్గాన్ని చెప్పండి అనగానే, అప్పుడు బ్రహ్మ, అమ్మాయి నువ్వు ఎవరినైనా ప్రేమించావా, లేక ఎవరైనా నీ భర్త కావాలని కోరుకుంటున్నావా, ఏమి నీ మనస్సులో ఉంటే అది చెప్పు, నీ మనస్సులో ఉన్న సంకల్పమునకు తగిన మంత్రోపదేశం మేము చేస్తాం, నీ మనస్సులో ఉన్న కోరిక మాకు చెబితే ఆ కోరిక ఎలా తీర్చాలో చూస్తాం అన్నాడు బ్రహ్మ. అప్పుడు ఆవిడ, యో నాణ్యాం జగృహే నాపి గృహ్ణాతి నగ్రహీష్యతి జాయాం సతే పతిర్భూయాత్ అనన్య సదృశ శుభే. ఈనాటి వరకు వివాహం చేసుకోకుండా ఏకాంతంగా ఉన్న మహాపురుషుడెవడో వాడి నా భర్త కావాలంది ఆవిడ. ఆనాటికి బ్రహ్మగారికి వివాహం అయ్యింది, విష్ణువుకి వివాహం అయ్యింది, ఇంకా త్రిమూర్తుల్లో పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం అమ్మవారికి దూరంగా ఉన్నది ఒక్క రుద్రుడు మాత్రమే. అందుకని ఆవిడ చెప్పకుండానే, వివాహం కాని మహానుభావుడు నన్ను చేపట్టే శక్తి కలిగిన వాడెవడో అతన్ని నాకు చూపించండి అనగానే, ఇంకెవరు తల్లి, ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే భార్యావిహీనుడు ప్రస్తుతం, అయినప్పటికీ మనస్సులో నిత్యం నిన్నే ధ్యానం చేస్తూ ఉంటాడు, సర్వ వ్యాపకుడు, అనంతుడు, శుభకరుడు, ఆయనే శంకరుడు, నువ్వు శంకరివి, ఆయన శంకరుడు, మీ ఇద్దరూ ఒకరినొకరు చేపడితే మా ఓటి వారందరం బ్రహ్మానందం పొందుతాం, నేను నీకు ఓం నమశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రం ఇస్తాను, విడిచిపెట్టకుండా చెయ్యి, ఈ మంత్ర ప్రభావంతో ఈశ్వరుడు నీకు వల్లభుడవుతాడు, మీ ఇద్దరికి ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఆ పెళ్లి కళ్ళారా చూసి తరించాలా అని మేమెదురు చూస్తున్నాం, మీ కళ్యాణం లోక కళ్యాణం అని బ్రహ్మగారు ఆనతిచ్చాడు. ఆవిడ చాలా సంతోషపడిపోయింది. బ్రహ్మ ద్వారా నారదుని సమక్షంలో శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా పొందింది, విడిచిపెట్టకుండా చేసిందట. ఇక్కడే శివపురాణం చెబుతున్నది, పంచాక్షరి జపం చేయటానికి స్త్రీలు పురుషులు నపుంసకులు కులము అనేటటువంటి భేదం లేదు, ఎవరైనా చేయవచ్చు పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్ర జపం, ఎవరైనా చేయవచ్చు. పంచాక్షరి నాలుక మీద వేసుకుని ఏ జీవి నిరంతరం చరిస్తాడో, అంటే పంచాక్షరి మంత్ర జపం చేస్తూ చరించేటటువంటి జీవికి విధి నిషేధాలు లేవు, ఇది తినచ్చు ఇది తినకూడదు అనేది లేదు, వాడు తిన్న నీచ పదార్థం కూడా పవిత్ర పదార్థం అవుతుంది, త్రాగకూడనిది తాగిన పంచాక్షరి జపం చేసేవాడికి ఆ త్రాగకూడని వ్యర్థ పదార్థం, ఉదాహరణకి మద్యం కూడా వాడు తాగితే పంచాక్షరి జపం చేసేవాడికి కడుపులో అమృతం అయిపోతుందిట. అలాగని మీరు వెళ్ళి ఇప్పుడు పుచ్చుకోమని కాదు, ఇది ఒకవేళ పొరపాటు చేస్తే ఆ పొరపాటు కూడా వాడిని ఉద్ధరిస్తుందని అర్థం. ఇలాంటివి నీకు ఒక ఆయన, ఓహో పంచాక్షరి జపం చేసిన వాడు పుచ్చుకుంటే కూడా అది అమృతం పుచ్చుకున్నట్టే అని వెళ్ళి బెల్ట్ షాప్ మీద పడ్డాట. మళ్ళీ అజ్ఞానంలో పడమని కాదు, మహాపానికి పంచాక్షరి జపం ప్రాయశ్చిత్తం, అంటే పాపాలు కావాలని చేయమనే, తెలుసో తెలియకో ఇదివరకు చేసాం, ఆ చేసిన వాటికి ప్రాయశ్చిత్తం అని అర్థం అనమాట. అందువల్ల ఎప్పుడూ కూడా పురాణం వినేటటువంటి వాడు ఒక్కొక్కప్పుడు దీన్ని మళ్ళీ అపార్థం చేసుకోరాదు. తినకూడనిది తిన్నా త్రాగకూడనిది తాగినా పంచాక్షరి జపం వల్ల అవన్నీ నశిస్తాయి. అటువంటి పంచాక్షరి జపం కాకులు పక్షులు కూడా చేయొచ్చట, చిలుకలు కూడా చేయొచ్చునట, అన్నీ చేయొచ్చు. కాబట్టి దానికి ఏమీ వీళ్ళే చేయాలి వాళ్లే చేయకూడదు అనేటటువంటి విధి నిషేధాలు లేవు, నియమాలు లేవు, భక్తితో చేయవచ్చు. ఆమె అలాగే చేసింది. ఇప్పుడు ఆమె శివుడు తన భర్త కావాలి అనుకున్నది. శివుడు భర్త కావాలంటే, శివుడు అంటే ఇక్కడ ఒక మంచి భర్త, తనకి నచ్చినవాడు, తనను జాగ్రత్తగా చూసుకునేవాడు భర్త కావాలి అని ఒక స్త్రీ సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక వ్రతాన్ని చెప్పారు, దానికి నందావ్రతం అని పేరు. ఆడవాళ్ళు ఈ వ్రతం చేస్తే భర్త బంగారం లాంటి భర్త వస్తాడు, ఓ మంచి భర్త కావాలనుకుంటే ఈ వ్రతం చెయ్యాలట, దానికి నందావ్రతం అని పేరు. నంద అంటే ఏమిటి, పాడ్యమి షష్ఠి ఏకాదశి ఈ మూడు తిథుల్ని ఆనందం కలిగించే తిథులు కనుక వీటిని నందాతిథులు అంటారు. అందుకే నందావ్రతము అంటే మూడు తిథులతో కూడినటువంటి వ్రతం. అదేమిటి, పాడ్యమి శుక్లపక్షం కృష్ణపక్షం. ఈ రెండు పక్షంలో పాడ్యమీ తిథి, రెండవది షష్ఠి, మూడవది ఏకాదశి. ఈ తిథులు ఎంత గొప్ప అనండి. ఈ తిథులంటే పరమేశ్వరుడికి ఇష్టం, విష్ణువుకి ఇష్టం, త్రిమూర్తులకి, త్రిమాతలకి, అందరికీ ఇష్టం. ఇది తెలియక కొంతమంది షష్ఠి కలహకారిణి అన్నారట. షష్ఠి అంటే కలహాన్ని పెడుతుంది అని. షష్ఠి కలహం పెట్టదు, పాపాత్ముల మధ్యలో కలహం పెడుతుంది. షష్ఠి అంటే నందాతిథి, ఆనందమిచ్చే తిథి. పాడ్యమి ఆనందమిచ్చే తిథి, ఏకాదశి ఆనందమిచ్చే తిథి. ఇటు శివపురాణం అటు జ్యోతిశాస్త్రం చెబుతున్నాయి. మీరు ఎవరన్నా డిక్షనరీ ఉంటే కనీసం అదన్నా చూడండి, నంద అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలియక ఎవరికి తోచింది వాడు చెప్పేటమే. ఈ మధ్యకాలంలో అరకొరగా చదువుకున్న వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి బాబు, అనకూడదు. కానీ ఏదో ఒక నక్షత్రానికి ఒక ముద్ర వేసేయటం, ఎవడో ఆశ్లేష అంటే గండ నక్షత్రం అని చెప్పాట. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27. ఆ 27 నక్షత్రాలకి 4-5 పాదాలు చొప్పున 108 పాదాలు. ఈ 108 పాదాల్లో కాకుండా ఇంకో పాదంలో ఎవడన్నా పుడతాడా? ఉన్నది అదే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అనే నక్షత్రాల్లో తప్ప ఇంకో నక్షత్రంలో మనం పుట్టం. తక్కిన నక్షత్రాలు మనకి సంబంధంలా. కాబట్టి ఈ నక్షత్రాల్లోనే పుడతారు. ఈ భూమండలంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ఇందులో ఏదో ఒక నక్షత్రంలో ఏదో లగ్నంలో పుట్టవలసింది. ఉన్న 12 లగ్నాలే, మకర లగ్నమో, మేష లగ్నమో, మీన లగ్నమో, ఇవి తప్ప నీ ముఖం లగ్నం, నా ముఖ లగ్నం లేవు. కాబట్టి ఉన్నది 12 లగ్నాలు, ఉన్నది 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలు నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 పాదాలే. కాబట్టి ఈ నక్షత్రానికి ఇదే అనుకుంటే ఈ సృష్టికి ఎవడు బతకలేడు. ఎవడి జాతకం వాడిది. స్థూలంగా చెప్పేసి కొంప ముంచద్దని మాత్రం కొంతమందికి మనం చెప్పాలి. నందాతిథి అంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. ఆశ్వీజ మాసంతో ఈ వ్రతం మొదలుపెట్టాలి. ఆశ్వినే మాసి నందాయాం తిథౌ ఆనర్చ భక్తితః. ఆశ్వీజ మాసంలో నందావ్రతం మొదలుపెట్టాలి. అనగా ఆశ్వీజ మాసంలో పాడ్యమి నాడు పొద్దుటే లేచి స్నానం చెయ్యాలి. అలాగే ఆశ్వీజ మాసంలో షష్ఠీతిథి నాడు పొద్దునే లేచి స్నానం చెయ్యాలి. ఏకాదశి నాడు ఉదయమే లేచి స్నానం చెయ్యాలి. అలా స్నానం చేశాక శివుణ్ణి కానీ అంటే లేదా విష్ణువుని కానీ తనకిష్టమైన ఒక దేవత పటం పెట్టుకోవాలి. పెట్టుకొని పాడ్యమి నాడు పులిహేర, షష్ఠి నాడు మధురమైన అన్నం అనగా చక్కెర పొంగలో బెల్లంతో చేసిన అన్నమో పాయసమో పెట్టాలి. ఏకాదశి నాడు కేవలం ఏ రకమైన పోపు పెట్టనన్నం, ఉట్టి అన్నం ఒక ముక్కలో చెప్పాలంటే దాని మీద ఇంత పాల చొక్క పోసి నైవేద్యం పెట్టాలి. ఏకాదశి నాడు శివుడు విచిత్ర అన్నాలు కోరుకోట, కుక్కర్లో పెట్టి అన్నం కుష్యను ఉడికేగాక అందులో ఇంత పాల చొక్క పోసి బెల్లం గిల్లం ఏం వేయకుండా, అల్లం అసలు వేయకుండా ఉట్టి పాల చొక్క మాత్రం వేసి ఆ తెల్ల అన్నం, శ్వేత అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఈ వ్రతం చేసేవాళ్ళు ఆశ్వయుజ మాసంలో పాడ్యమి, షష్ఠి, ఏకాదశుల్లో ఇష్టదేవత పూజ చేయాలి. చేసేవాళ్ళు పొద్దున్నే లేవాలి, శిరస్నానం చేయాలి. పాడ్యమి నాడు పులిహార నైవేద్యం పెట్టాలి, షష్ఠి నాడేమో తీపి అన్నం నైవేద్యం పెట్టాలి. ఏ కూడా అన్నమో లేకపోతే పాయసమో వంటివి, అది కూడా పాయసాన్నం అంటే అన్నంతో చేసిన పాయసమే. మళ్ళీ సగ్గుబియ్యం పాయసం ఏంటది, ఎక్కువ సగ్గు తింటే దగ్గు వస్తుంది. మళ్ళీ సేమ్యా పెట్టి సేమ్యా కూడా అమ్యామ్య అండి ఇది కూడా పాయసమేనా అంటే పాయసాలు ఎలా అవుతాయి, పాయస అన్నం అన్నారు అక్కడ. కాబట్టి అన్నముతో చేసినటువంటి దాన్ని నివేదించాలి. ఏకాదశి నాడు మాత్రం కేవల అన్నం మాత్రమే, అందులో ఏ విధమైనవి కలపకుండా పెట్టాలి. వరి అన్నం వండి ఆ వండిన అన్నం మీద కొంచెం పాల చుక్క పోసి నివేదన చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని ఎంతో కొంత ప్రసాదంగా తినాలి. ఇలా ఆశ్వయుజ మాసంలో ఈ వ్రతం మొదలుపెట్టాలి. ఇటు శుక్లపక్షం కృష్ణపక్షంలో కూడా పూజించాలి. ఈ మాసం గడిచాక, ఆశ్వయుజం గడిచాక కార్తీక మాసం వస్తుంది. అప్పుడేం చేయాలి? కార్తీకస్య చతుర్దశ్యాం అపూపై పాయసైరపి. కార్తీక మాసంలో చతుర్దశి నాడు హాయిగా స్నానం చేసి అప్పాలు, అప్పాల్లో కూడా బొంబాయిరవ్ అని ఉంటుంది కదా, ఆ బొంబాయిరవ్ అని సత్యనారాయణ ప్రసాదం కింద చేసి దాంతో తయారు చేసిన అప్పాలు అయితే కొంచెం ఎక్కువ రుచిగా ఉంటాయి. లేదంటే అదేదో బియ్యపిండితో తయారు చేసిన అప్పాలనే చేయొచ్చు, కానీ రుచిగా ఉండాలి. కాబట్టి మెత్తని అప్పాన్ని తయారు చేయాలి. అందుకే ఇక్కడ చెప్పని ఏమన్నాడంటే అపూపై సమాకీర్ణయి అన్నాడు. కొంచెం మెత్తగా ఉండేటటువంటి పవిత్రమైన అప్పాలు, చక్కగా తయారు చేసిన అప్పాలు పెట్టాలి. పాయస ఈ రెపి పాయసాన్నం కూడా పెట్టాలి. ఇదేం పెద్ద కష్టం ఉందండి. నెలలో ఒక్కరోజు ఏదో ఆశ్వయుజ మాసంలో మూడు తిథులు చెప్పారు, కార్తీక మాసంలో కేవలం చతుర్దశి నాడు ఒక్కరోజు అప్పాలు పాయసం పరమేశ్వరుడికో విష్ణువుకో నీ ఇష్టదేవతకి నైవేద్యం పెట్టు పూజించు. ఇంకా కార్తీకం అయ్యాక ఏమొస్తుంది, మార్గశీర్షం వస్తుంది. మార్గశీర్షే అసితాష్టమ్యం అంటే కృష్ణపక్షంలో మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు నీళ్లతో ఇష్టదేవతను అభిషేకించు. ఆ తర్వాత యవధాన్యం కానీ లేక మామూలు వరిధాన్యం కానీ దానితో అన్నం వండి, మీరు వండుకు తినే కూరగాయలు దాని మీద వేసి, వండుకు తినే కూరగాయలు అంటే వాళ్ళు శాకాహారమే, శాకాహారం మాత్రమే నైవేద్యం పెట్టాలి. ఎప్పుడు కూడా ఉపాసనలో నైవేద్యముగా ఎప్పుడు సాత్విక ఆహారమే పెట్టాలి. హింసతో కూడిన ఆహారం నేను చెప్పేది దేవతారాధనలో వినియోగించకండి. అది క్షుద్రోపాసన, క్షుద్రమైన దేవతలని క్షుద్రమైన భక్తితో చేసేటప్పుడు గొర్రెలు నరికి మేకలు నరిపి చేపల్ని బర్రని బండరాయి మీద అరగదీసి పెట్టేస్తే అది నీచమైన ఉపాసన అన్నారు. ఆ ఉపాసన తప్పు నేను అండలా, తక్కువ ఉపాసన అది. అమాయకుడైన భక్త కన్నప్ప లాంటి వాడిని మీరు దృష్టిలో పెట్టుకోకండి. భక్త కన్నప్ప లెవెల్ మీకు ఎక్కడ ఉంటుంది, భక్త కన్నప్ప గారు పంది మాంసం పెట్టాడు కన్ను మీకు ఇచ్చాడు, మీరు కన్ను కాదు ఒక పన్ను ఇమ్మంటే ఇస్తారా, పొరపాటున ఎవరు బాబోయ్ నిత్య అన్నదానం చేస్తున్నా లేకపోతే నిత్యం పూజలు చేస్తున్న ఒక 500 కట్టండి అంటే అక్కడ బోర్డు పెడితే 500 కట్టేవాళ్ళు అడుగుళ్ళు. అలాంటి వాడు భక్త కన్నప్పతో పోల్చుకుని ఏం భక్త కన్నప్ప పంది పెట్టలేదా మేము నంది ఎందుకు పెట్టకూడదంటే, నువ్వు కన్ను కూడా పీకిచ్చేంత భక్తి కలిగిన వాడివైతే పంది కాదు నంది పెట్టినా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి సామాన్య మానవులు శాకాహారమే పెట్టాలి గనక మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షాష్టమి నాడు ఇష్టదేవతని నీళ్లతో అభిషేకించి యవధాన్యం లేక సామాన్య ధాన్యాన్ని అన్నంగా వండి అందులో మనము తినే కూరగాయలు కలిపి ఈ కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యం పెట్టి మనం కూడా స్వీకరించాలి. సతీదేవి అలాగే చేసింది. రాత్రికి మాత్రం ఈ మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు పాలతో అభిషేకించాలట. అలా అభిషేకించింది ఆవిడ. ఇంక మార్గశిరం వెళ్ళాక పుష్యమాసం వచ్చింది. పౌషేతు శుక్ల సప్తమ్యాం కృత్వా జాగరణం నిసి. పుష్యమాసంలో శుక్లపక్ష సప్తమి నాడు రాత్రంతా మెలుకుగా ఉంది. ఆ రోజు ఉదయం అంటే శుక్లపక్ష సప్తమి యొక్క ఉదయం కూరగాయలతో కలిపినటువంటి అన్నాన్ని కిచిడి అంటారు కదా దాన్ని నైవేద్యం పెట్టాలి. అందుకే అప్పుడప్పుడు మేము కూడా పీఠల్లో రకరకాల కూరగాయలు ఆ నాటికి ఏం దొరికితే వంకాయో బెండకాయ దొండకాయ అదే క్యాబేజీ ఇంకేవో చాలా ముఖాలు ఎన్ని కూరగాయలు ఇవన్నీ కాసిన కాసిన కలిపినటువంటి కిచిడి అంటారే కూరగాయలను శాఖ అన్నాన్ని నివేదించాలి. మళ్ళీ పలావు కాదు, దిక్కుమాలిన పలావులు పెట్టకూడదు. బట్ అలా కాకుండా సాత్వికమైన పోపు పెట్టిన మంచి కూరగాయలతో వండిన అన్నమే పెట్టాలి. ఇది పుష్య శుక్ల సప్తమి నాటి నియమం. ఈ ప్రసాదం మనము తినచ్చు ఇతరులకి పెట్టచ్చు. పుష్యమాసం వెళ్ళాక నెక్స్ట్ మాఘ పూర్ణిమ. మాఘమాసంలో పూర్ణిమ నాడు స్నానం చేసి పగలు తడి బట్టలతో నదీ తీరంలోనో ఇంట్లోనో శివుణ్ణి అభిషేకించాలట. ఇంటి ప్రాంగణంలో బయట ఎక్కడన్నా తడి బట్టలతో ఆ పూట శివుణ్ణి అభిషేకించడం చాలా మంచిదని చెప్పారు. మంచి పిల్ల భర్త కావాలనుకున్న స్త్రీలకి ఈ వ్రతం చేయాలన్నారు. అలాగే నాకు మంచి భార్య రావాలండి, మా ఆవిడ అప్పడాల కొరతో నెత్తి మీద కొట్టకుండా నన్ను పూజించాలండి, అలాంటి భార్య రావాలనుకున్న పురుషులు కూడా ఇదే వ్రతం చేయాలి. కాబట్టి వాళ్ళు మాఘ పూర్ణిమ నాడు పగలు స్నానం చేసి ఆ తడి బట్టలతోటే శివుణ్ణి ఇంటి దగ్గర ఆరాధించాలి లేదా నదీ తీరంలో ఆరాధించాలి. గుళ్ళోకి మాత్రం తడి బట్టలతో వచ్చి పూజించడం నిషేధం. ఆ తర్వాత తడి బట్టలు తీసి పొడి బట్టలు కట్టుకుని ఆ రోజు జాగరణ చెయ్యాలి. ఆ రోజు ప్రత్యేక నైవేద్యం ఏం చెప్పలేదు, కేవలం పూజ చాలన్నారు. ఇక మాఘమాసం అయ్యాక ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి జాగరణం చేసి నాలుగో జాము నాడు మారేడు దళములతో శివుణ్ణి పూజించాలి లేదా ఇష్టదేవత పూజ చేసుకునే వాళ్ళలో కృష్ణుడిని పూజించినా మారేడు దళాలతోటే పూజించాలి. ఇప్పుడు కూడా ప్రత్యేక నైవేద్యం చెప్పలేదు, కేవలం పూజ చెప్పారు. ఇక చైత్రమాసం, చైత్రమాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు మొత్తం రేయి పగలు యథాశక్తిగా సుగంధ పుష్పాలతో పత్రాలతో పూజించాలి. మోదుగు పువ్వులు ఇస్తే మరీ మంచిదట, మోదుగంటే శివుడికి చాలా ఇష్టం. పలాస పుష్పాలు లేక పలాస దళాలు అంటారు సంస్కృతంలో, పలాస తెలుగులో మోదుగు. మోదుగు పువ్వులు ఎర్రగా ఉంటాయి కదా, ఆ పువ్వులతో పూజించాలి. ఈ మాసమంతా వీలుంటే చైత్రమాసంలో శివుడి ధ్యానం చేయటం మరింత మంచిది. ఇక వైశాఖ మాసం అంటే ఆశ్వయుజం మొదలు పెట్టుకుని మళ్ళీ ఆశ్వయుజం వచ్చేదాకా ఈ 12 మాసాలు ఎలా చేస్తే భర్త మంచివాడు వస్తాడు, ఎలా చేస్తే మంచి భార్య వస్తుందో ఆ నియమం తెలుసుకుని ఆ వ్రతం చేస్తే దానికి నందావ్రతం అని పేరు. పూర్వం దాంపత్య జీవితానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. యావజ్జీవితం గడపాలి కదా భార్యతోటి ఈ భర్త, యావజ్జీవితం లేదా భర్తతో ఇవి బతకాలి కదా. బతకాలంటే సరైన భర్త లేక సరైన భార్య రావాలి. రావాలంటే ఒక్క సంవత్సరం ఇలా కష్టపడితే అది మంచిది. అందులో కష్టమే ఉంది, ఇంత చేసి నెలకు ఒక్కరోజు చెప్పారు. ఒక్క ఆశ్వయుజ మాసంలోనే పాడ్యమి షష్ఠి ఏకాదశి తప్ప తక్కిన రోజుల్లో ఒక్కరోజు కదా. నెలకొక్కరోజు మన కోసం కష్టపడి పరమాత్మను అర్చన చేస్తే సరైన దంపతులు అవుతారన్నమాట. వైశాఖపక్షంలో శుక్లపక్షంలో తదియనాడు నువ్వులతో వండిన అన్నాన్ని లేదా జొన్నల అన్నాన్ని ఇష్టదేవతకి, అందులో ముఖ్యంగా శివుడికి ఇస్తే మరీ మంచిది, రుద్రునికి సమర్పించి యథాశక్తి పూజించాలి, అదే ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానం చేసి కొత్త బట్టలు తాను కట్టుకొని తన ఇష్టదేవతకి కొత్త వస్త్రాలు సమర్పించి బృహతి పుష్పాలతో వాకుడు పువ్వులతో పూజిస్తే మంచిది. వాకుడు పువ్వులు దొరకకపోతే బిల్వపత్రాలతో పూజించాలి. వీలుంటే ఆ రోజు ఉపవాసం కూడా చేయొచ్చు. ఇంకా ఆషాఢమాసం, ఈ ఆషాఢమాసంలో శుక్ల చతుర్థి నాడు చతుర్దశి నాడు శుక్లపక్ష చతుర్దశి నాడు స్నానం చేశాక నల్ల బట్ట కట్టుకోవాలట. అయ్యప్ప దీక్షలో కట్టుకునే బట్ట లాంటి బట్ట కట్టుకోవాలి, ఆడైనా మగైనా సరే. ఆ రోజు కూడా బృహతి పుష్పాలతో లేకపోతే బిల్వపుత్రాలతో రుద్రుణ్ణి పూజించాలి. ఇంకా ఆషాఢం అయ్యాక శ్రావణం, శ్రావణ మాసంలో శ్రావణస్య శతాష్టమ్యాం చతుర్దశ్యాం చ సాశివం, శ్రావణ మాసంలో 2 తిథులు పూజించాలన్నారు. 2 తిథులు శివ పూజ చెయ్యాలి లేదా ఇష్టదేవత పూజ చెయ్యాలి. అది శత అష్టమ్యాం అంటే శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష చతుర్దశి. శ్రావణమాసంలో శుక్లపక్షంలో అష్టమి చతుర్దశి తిథులలో ఇష్టదేవతకి యజ్ఞోపవేతాలు ఇచ్చి తాను కూడా మంచి బట్టలు కట్టుకుని, ఆ రంగుని ఇష్టం ఏ రంగైనా బట్టలు కట్టుకోవచ్చు, ఏ రంగు బట్టలైనా కట్టుకోవచ్చు, కానీ కొత్త బట్టలు కట్టుకోవాలి. శివుడికి యజ్ఞోపవేతాలు ఇవ్వాలి, అదే కృష్ణుడు పూజిస్తే కృష్ణుడికి యజ్ఞోపవేతాలు ఇవ్వాలి, లేదా ఏ ఇంద్రుడినో ఇంకొకళ్ళో పూజిస్తే వాళ్ళకు కూడా యజ్ఞోపేతాలు ఇవ్వాలి. అమ్మవారికి కూడా యజ్ఞోపేతం అంటే అది యజ్ఞోపేతం ఇవ్వడానికి దేవతల దగ్గర స్త్రీ పురుష భేదం లేదు, ఇవ్వాలి, ఇచ్చి పూజించాలి. ఆ రోజు ప్రత్యేక నైవేద్యం అంటూ ఏమీ లేదు, నీకు తోచింది నివేదించు. శ్రావణ మాసం అయ్యాక ఇక భాద్రపద మాసం, ఇందులో కృష్ణపక్షంలో త్రయోదశి చతుర్దశి ఈ 2 తిథుల్లో యథాశక్తిగా మంచి బట్టలు కట్టుకొని అవకాశం ఉంటే ఉపవాసం ఉండి లేదా నీళ్లు పాలు పళ్ళు మాత్రం సేకరిస్తూ ఫలపుష్పాలతో ఇష్టదేవతని ఉపాసించాలి, పళ్ళు పువ్వులు సమర్పించాలి. ఇక్కడితో అది పూర్తయిపోయింది. ఎందుకంటే భాద్రపదం అవగానే అయ్యిపోయింది మొత్తం అంతా. మళ్ళీ ఆశీర్యం వస్తుంది, సరిగ్గా అక్కడికి ఏడాది పూర్తవుతుంది. ఈ విధంగా ఒక సంవత్సర కాలం ఈ తిథులలో భక్తితో ఇష్టదేవతార్చన చేసినటువంటి స్త్రీకి అనుకూల వరుడు లభిస్తాడు, అదే పురుషుడికి అనుకూలవతి అయిన స్త్రీ లభిస్తుంది. ఇంకా వాళ్ళ దాంపత్య జీవితంలో ఏ ఒడిదుడుకులు ఉండవు, చిన్నా చితక కష్టాలు వస్తే అలా అలా ఎగిరిపోతాయి, వారు ఐకమత్యంతో బ్రతుకుతారు. సతీదేవి శ్రద్ధతో ఈ వ్రతం చేసింది, దీనికి నందావ్రతము అని పేరున్నమాట. ఈ వ్రతం చేయగానే శివుడు సంపూర్ణంగా అనుగ్రహించాడు ఆవిడ. ఒకరోజున సతీదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తయ్యాక శివుడిని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవతలు ఋషులు కైలాస పర్వతానికి వెళ్ళారు. అందరూ శివుడి దగ్గరికి వెళ్ళిపోయారు. పైగా దేవతలందరికీ నాయకుడు బ్రహ్మ విష్ణువు. బ్రహ్మ విష్ణువుల్ని వెంట పెట్టుకుని దేవతలు ఋషులు అందరూ పరమ పవిత్రమైన కైలాస పర్వతానికి వెళ్ళారు. ఆ కైలాస పర్వతం మీద ఆ సమయంలో ఈశ్వరుడు ఒక తెల్లని ఆసనం మీద కూర్చున్నాడు. తెల్లగా ఉంది కనుక వెండి అనుకుంటున్నారు కొందరు, కానీ అది వెండి కాదు, ఇంకో మొండి కాదు, అదొక విచిత్ర ఆసనం. మంచుగడ్డలాగా వెండిలాగా కనపడుతున్నది కనుక రజత పర్వతం రజత ఆసనం అనుకుంటున్నారంట చూసేవాడు. ఈశ్వరుడు శుద్ధ సత్వస్వరూపుడై ఉంటాడు. సత్వస్వరూపం తెల్లని కాంతితో ఉంటుంది, అందుకే ఆయన తెల్లగా తెల్లని ఆసనం మీద ఉన్నాడు. అలాంటి పరమాత్మని బ్రహ్మ విష్ణువు నారదుడు దేవతలు దేవమునులు మహర్షులు అందరూ భక్తితో స్తోత్రం చేశారు. నమో భగవతే తుభ్యం యతయేతచ్చరాచరం పురుషాయ మహేశాయ పరేశాయ మహాత్మనే ఆదిబీజాయ సర్వేషాం చిద్రూపాయ పరాయ చ బ్రహ్మణే నిర్వికారాయ ప్రకృతే పురుషస్య చ యయిదం ప్రతిపంచేదం ఏనేదం విచకాస్తిః యస్మాదిదం యతశ్చేదం యస్యేదం త్వం చ యత్నతః యోస్మాత్ పరస్మాచ్చ పరో నిర్వికారీ మహాప్రభుః ఏక్షతే యస్వాత్మనిదం తం నతాస్మ స్వయంభువం. ప్రభు, నీవు భగవంతునివి, పురుషుడివి, మహేశ్వరుడివి, సర్వేశ్వరుడివి, పరమేశ్వరుడివి, పరమాత్ముడివి, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాం. సర్వము వ్యాపించి ఉంటావు, అందరినీ పరిపాలించగలవు, వీరత్వం ఉన్నది, కీర్తి ఉన్నది, సంపద ఉన్నది, జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నటువంటి వాడిని భగవంతుడు అంటారు. అటువంటి నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా నీ నుంచి ఆవిర్భవించింది. సమస్త ప్రాణులకి మూలకారకుడి వినువు. నీలో ప్రకృతి ఉన్నది, నీవే పురుషుడివి, ఈ రెండూ కలిసిన వాడివి నువ్వే, వీటికి అతీతంగా ఉండే నిర్గుణుడివి నీవే, పరబ్రహ్మవి నీవు. అటువంటి నీకు నమస్కారం. నీలో ఈ జగత్తుంది, జగత్తులో నువ్వు ఉన్నావు, జగత్తంతా ఆయనలో ఉంది. అది మళ్ళీ బయట పెడితే ఆ జగత్తులో ఆయన ఉంటాడు. జగత్తులో ఉంటూ జగత్తుని నీలో ఉంచుకున్న నీకు నమస్కారం. యస్మాదిదం, ఎవని చేత ఇదంతా సృష్టింపబడిందో, యతశ్చ ఇదం అంటే ఎవరి కొరకు ఇది ఉద్భవించిందో, యస్య ఇదం ఇది ఎవరిదో, ఎవడు దీనిని పుట్టించి పోషించి తనలో కలుపుకుంటున్నాడో అటువంటి వాడికి నమస్కారం. ఇదే భాగవతంలో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే శ్లోకం ఉంటుంది చూడండి. మీరు గజేంద్ర మోక్షంలో ఇదే ఉంటుంది, యస్మాదిదం యతశ్చేదం యస్యేదం త్వంచ యత్నత. ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండు లేనవై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన. ఈ శ్లోకాలు యథాతథంగా భాగవతంలో ఉంటాయి, అనువాదం కూడా అలాగే చేశాడు. అందులో ఈ చరాచర జగత్తు ఎవడి చేత సృష్టింపబడుతున్నదో, ఎవడు దీన్ని పోషిస్తున్నాడో, ఎవడు కలుపుకుంటున్నాడో, సర్వము తానయైన వాడెవడో, అటువంటి వాడు ఎవడట, స్వయంభువం అని మూలంలో అన్నారు. ఆత్మభవు, ఆత్మభవుడు అంటే తనంత తాను పుట్టినవాడు, ఆయన ఎవరు పుట్టించలేదు. స్వయంభూ లేక ఆత్మభూ అంటే తనంత తాను పుట్టినవాడు. మూలంలో స్వయంభువం అన్నారు. తెలుగులో పోతన గారు అందంగా అనువాదం చేస్తూ ఆత్మభవు అంటే తనంత తాను పుట్టినవాడు. ఇంకో అర్థం ఏమిటి ఆత్మభవుడు అంటే? హృదయములో ఉండేవాడు, ఆత్మయందు పుట్టువాడు, జనించేవాడు. పరమాత్ముడిని వెతకడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లా, నీవు ధ్యానం చేస్తే నీలోనే పుడతాడు. అటువంటి ఈశ్వరునే శరణంబు వేడదన్, అటువంటి నిర్వికారైన మహాప్రభువుని శరణు వేడుతున్నాను. అందుకే పురాణములలో అసలు మూల విరాట్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసేటప్పుడు అందరూ ఒకటే రాస్తారు, అక్కడ శివుడా లేదు, బ్రహ్మా లేదు, విష్ణువా లేడు, అమ్మా లేదు, ఉన్నదల్లా నిర్గుణ పరబ్రహ్మం అన్నమాట. నీవు ఏమీ కాకుండా కూడా అప్పుడప్పుడు అన్నీ అవుతూ ఉంటావు. అంటే ఏమీ కావు, అన్నీ అవుతావు. వెనక అన్ని యుతానగు విభుదలంతు అన్నారు పాతర గారు అనువాదం చేస్తూ. ఏమీ కాదు, అన్నీ మళ్ళీ అవుతావు నువ్వు. అటువంటి నీకు నమస్కారం. నీలో దేవతలు ఋషులు సమస్తం ఉన్నారు, కానీ నిజానికి వాళ్ళు ఎవరూ ఏమీ కాదు, ఎవరూ లేరు. అమోఘ దృష్టి ఉంది, దృష్టి లేదు చివరికి. అరూపాయోరు రూపాయ పరానంత పరాయ అనంత శక్తయే, రూపం లేదు, రూపం ఉంది.
శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు గోరునకు గూడునకు గుణధర్మికి అఖిల విజ్ఞానమయునకు అధిక అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు నెరి అసత్యమనిడి నీడతో వెలుగుతునుండు నెక్కటికి మొహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనసు కరకు. ఈ స్తోత్రము వ్యాధిటీతిగా పోతన గారు అనువాదం చేశాడనమాట. శాంతుడి వినువు, మోక్షమిస్తావు, నిర్వాణ భర్తవి, విశేషాలున్నాయి. ఏ విశేషాలు లేవు, ఘోరంగా ఉంటావు, గూఢంగా ఉంటావు. అందుకే అఘోరేభ్యోథోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే స్తురుద్రరూపేభ్య అంటుంది వేదం. అఘోరుడు అనే పేరుతో ఉంటాడు, ఘోరుడు ఆయనే, అన్నీ తానే. మళ్ళీ వీటికి అతీతంగా గుణరూపం లేకుండా ఉంటాడు ఆయన. ఇటువంటి నీకు నమస్కారం. యోగాగ్ని చేత దగ్ధమైన కర్మములు కలిగిన వాళ్ళు నిన్ను ధ్యానం చేస్తారు, అటువంటి నీకు నమస్కారం. నమో గిరాం విదూరాయ బ్రహ్మణే పరమాత్మనే. మాటలకు అందవు నువ్వు, అంటే వాక్కులకు దొరకవు. గిరాం విదూరాయ గీహి అంటే వాక్కు, ఆ వాక్కులకు అతీతంగా ఉంటావు, అంటే వాక్కుతో నిన్ను వర్ణించలేరు. వాక్కులకు అతీతమైన నిన్ను నేను ధ్యానం చేస్తున్నాను. అయినా మా కోసం త్రినేత్రుడివిగా, పంచ బాణములు ధరించిన వాడిగా, ఐదు శిరస్సులు కలిగిన వాడిగా, పది చేతులు కలిగిన వాడిగా కనపడుతూ ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. పశుపాశ విమోక్షాయ భక్త సన్ముక్తిదాయ చ స్వప్రకాశాయ నిత్యాయ అవ్యయాయ అజస్రసం విదే. అజస్రసం విదే అంటే నిత్యము ఉండేటటువంటి, నిత్యం ఎరిగినటువంటి వాడికి ఎల్లవేళలా అన్నీ ఎరిగిన నీకు నమస్కారం. అవన్నీ ఎలా ఎరుగుతున్నావు అంటే జీవులతో సంబంధం లేకుండా మళ్ళీ జీవాతీతుడివై ఉంటావు. జీవులలో ఉంటావు, జీవులతో సంబంధం ఉండదు, జీవుల బంధాలన్నీ తొలగిస్తావు. అటువంటి నీకు నమస్కారం. ఏ వికారము లేనివాడి, అన్నీ చూస్తట సంబంధం లేకుండా ఉంటాయట. సంసారంలో అన్నీ ఎదురుకుండా చూస్తూ వాటితో దూరంగా ఉండడం ఎంత కష్టమండి. ఏదో ఎందుకు కాసేపు ఉన్నాక మాయించి పులిహార ఎదురుకుండా పెట్టగానే అవి బాబోయ్ రెండు గంటలు పనిచేస్తామన్నా అని ఆ పులిహార మీదే మనకి మనస్సు లాగి నాలిక లొట్టలు వేసుకుంటూ వెళ్తామే, అప్పుడు కూడా దాని మీదకు దృష్టి వెళ్ళగలిగితే, వెళ్ళలేకుండా ఉంటే వాడు నిర్వికారుడు. ఆకలి వేసినప్పుడు ఆహారం మీద వాంఛ లేకుండా, పురుషుడిగా ఉన్నప్పుడు పరమసుందరీముడి మీద వ్యామోహం లేకుండా, స్త్రీగా ఉన్నప్పుడు సుందరుడి మీద వ్యామోహం లేకుండా, ఏ కొంప లేనివాడికి ఓ బంగారు లాంటి కొంప కనపడి ఆ కొంప నీదే అని ఎవరైనా అన్నప్పుడు దాని మీద వ్యామోహం లేకుండా అలా ఉండగలిగితే వాడు నిర్వికారుడు. అటువంటి నీకు నమస్కారం. యోగరంధిత కర్మాణోయం ప్రపశ్యంతి యోగినః యోగ సంభావితే చిత్తే యోగేశం త్వాం నతావయం. యోగులు తమ యోగాభ్యాసం వల్ల అగ్ని పుట్టిస్తారు. యోగాభ్యాసం చేసిన వాడి మనస్సులో ఒక గొప్ప అగ్ని పుడుతుంది. ఆ అగ్ని ఈ అగ్ని కాదు, బయటలాగా కనపడే అగ్ని కాదు, అది యోగాగ్ని, కంటికి కనిపించిన అగ్ని. ఈ యోగాగ్ని వల్ల ఏమవుతుంది, అప్పటి వరకు వాడు చేసిన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మనం పుణ్యం చేసినా జన్మెత్తుతాం, పాపము చేసినా జన్మ ఎత్తుతాం. పుణ్యం వల్ల స్వర్గం వంటి లోకాలలో సుఖాలు అనుభవించి మళ్ళీ ఆ పుణ్య శేషం వల్ల ఒక ఉత్తమ జన్మెత్తుతాం. అదే పాపం చేస్తే నరకంలో శిక్షలు అనుభవించి పాపం వల్ల నీచ జన్మ ఎత్తుతాం. ఇప్పుడు అంటే జన్మ ఎత్తుతున్నామంటే మన వెనక పుణ్యకర్మమో పాపకర్మమో ఏదో ఒకటి మిగిలి ఉంది. కర్మలున్నంత వరకు ఏదో ఒక జన్మ తప్పదట. జన్మ ఎత్తకుండా ఉండాలంటే ఈ కర్మలు మొత్తం దగ్ధమవ్వాలి. కర్మలు ఎలా దగ్ధమవుతాయి అంటే అగ్నిలో వేయగానే గడ్డి ఎలా భస్మైపోతుందో, యోగం అనే ఒక అభ్యాసం వల్ల పుట్టే అగ్ని, యోగాగ్ని వల్ల కర్మలన్నీ దగ్ధమవుతాయి. దానికి ఏమని పేరు, యోగాగ్ని దగ్ధ కర్మ కలిగిన వాడు. యోగాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా, అదే ఇక్కడ చెప్పాడు. యోగాగ్ని చేత కర్మలను దగ్ధం చేసిన వాడు మాత్రమే యోగేశ్వరుడైన నిన్ను దర్శించి నీ దగ్గర ఉంటాడు. ఈ యాజిటీజ్గా దీన్ని తెలుగులో పోతన గారు, యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండరుగక సద్యోగ విభావిత మనముల బాగుగా కాంక్షింతురట్టి పరము భజింతునంటాడు గజేంద్ర మోక్షంలో.
ఈ స్తోత్రం ఇంచుమించుగా పూర్తిగా గజేంద్రపక్షంలో ఇలాగే ఉంటుంది. అందుకని సత్యం ఒకటే కనుక ఏ పురాణంలో అయినా అలాగే ఉంటుంది. అటువంటి నీకు నమస్కారం. భక్తులను ఉద్ధరించడం కోసం అవతరించిన నీకు నమస్కారం. నీ మహిమ ఇంత ఇంత అని ఎవరు గ్రహించలేరు. ఎంత అని చెప్పలేని దాన్ని అపారము అంటారు. అపార మహిమ అనగా ఆ మహిమని వర్ణించలేము. అటువంటి నీకు నమస్కారం అని దేవతలంతా భక్తితో ప్రార్థించారు. అప్పుడు పరమాత్ముడు మెచ్చుకుని, మహాత్ములారా, మీరంతా ఏ పని మీద వచ్చారో ఆ పని నాకు వివరిస్తే మీ పని చేసి పెడతాను. అన్నీ ఎరిగిన వాడిని అయినా మీ నోటి ద్వారా మీ కోరిక ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అనగానే, ప్రభు అన్నీ నీకు తెలుసు, అయినా మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు సర్వేశ్వరుడివి. సర్వేశ్వరి ప్రస్తుతం దక్షుడి ఇంట్లో సతీదేవిగా ఉమాదేవిగా నామాంతరాలతో అవతరించింది. ఆవిడ నీ కోసం ఎన్నో ఉపాసనలు చేస్తోంది, నందావ్రతం చేస్తోంది. నువ్వే భర్త కావాలని, బాబో ఈశ్వర భర్త కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నీకోసం తప్పించిపోతోంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళి ఆవిడ వివాహం చేసుకో. ప్రభు నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, నీ వల్ల కొందరు రాక్షసులు చచ్చారు, విష్ణు వల్ల కొందరు నశించారు, అమ్మవారి వల్ల కొందరు నశించారు. కానీ మీ ఇద్దరికి పెళ్ళైతే మీకు పుట్టేటటువంటి గణేశ్వరుడి వల్ల, మీకు పుట్టబోయేటటువంటి కుమారస్వామి వల్ల భయంకరులైన ఎంతోమంది రాక్షసులు భవిష్యత్తులో నశించాలి. ఇప్పుడు వెంటనే పుట్టరని వాళ్ళకి తెలుసు, అయినా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీ వివాహం వల్ల మహాత్ములు ఉద్భవిస్తారు, కారణ జన్మలు పుడతారు, వారి వల్ల రాక్షస నాశనం అవుతుంది. అది అది పక్కన పెడితే మీ కళ్యాణం వల్ల లోక కళ్యాణం అవుతుంది, లోకానికి క్షేమం చేకూరుతుంది. ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు అలా అర్ధనారీశ్వరుడై దంపతులై దర్శనమిస్తే లోకంలో వారికి ఆహ్లాదం కలుగుతుంది, సుఖములు లభిస్తాయి, ఇహపరాలు లభిస్తాయి. అందువల్ల నువ్వు వివాహం చేసుకో. నువ్వే ఒకప్పుడు ఏమన్నావు, నాయనలారా మనం త్రిమూర్తులం, మనం ఎప్పుడూ శక్తితో కలిసి ఉండాలి. శివుడు శక్తితో కలిసి ఉంటేనే ఏ పనన్నా చేస్తాడు, లేకపోతే కదలలేడు. ఈ బ్రహ్మగారు శక్తితో ఉంటేనే ఏ పనన్నా చేస్తాడు, లేకపోతే కదలలేడు. విష్ణువు శక్తితో కలిసి ఉంటేనే ఏ పనన్నా చేస్తాడు, లేకపోతే కదలలేడని ఒకప్పుడు చెప్పావు. దాన్నే శంకరాచార్యులు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నాడు. ఇందులో ఉన్నవే ఎవరు రాసినా ఇవి రాయవలసిందే. కాబట్టి మనందరం శక్తులతో కలిసి ఉండాలని అన్నావు. మేమిద్దరం శక్తులతో ఉన్నాం, ఎవరం, ఒకళ్ళు బ్రహ్మ, ఒకడు విష్ణువు. అలాగే ఇక్కడ ఉన్న దేవతలంతా వారి వారి శక్తుల్ని పొందారు. ఇంద్రుడి పక్కన శచి ఉన్నది, అగ్నిహోత్రుడి పక్కన స్వాహ స్వధలు ఉన్నారు, యమధర్మరాజు గారి పక్కన సంయమీశ్వరి ఉన్నది, ఇలా వరుణుడి దగ్గర శుచి ఉన్నది, అందరి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. కానీ నీవు మాత్రం ప్రస్తుతం శక్తి రహితుడవై ఉన్నావు. తక్షణం అమ్మవారిని సేకరించు అనగానే ఆయన చిరునవ్వునవి, బ్రహ్మ శక్తి ఎప్పుడు నాలో కలిసే ఉంటుంది. నువ్వు నన్ను కాముకుణ్ణి చేసి సామాన్యుణ్ణి చేసి ఆడించాలనుకున్నావు, అందుకే నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని ఎదురు చూసావు. ఇప్పుడు నేను కబుర్లు చెబుతున్నావు, కానీ ఒకప్పుడు నువ్వు అమ్మని తపస్సు చేసి మెప్పించినప్పుడు నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు. నేను అవికారిని, అంటే ఏ వికారములు లేనివాణ్ణి, అభోగి, ఏ భోగాలు లేనివాణ్ణి, సదా శుచిని, అంటే ఎప్పుడు శుచిగా ఉంటాను. తర్వాత పైకి అమంగళ వేషం ధరిస్తాను, కానీ మంగళస్వరూపుణ్ణి. నాకు భార్యతో పని లేదు, అయినా నీకోసం భార్యను సేకరించమన్నావుగా. నీ కోరిక కాదనకూడదు. భక్తులు కోరుకుంటే ఆ భక్తుల కోరిక తీర్చటం భగవంతుని కర్తవ్యం. భగవంతుడికి కామం లేకపోయినా భక్తుడు కాముకుడు కావాలని కోరితే కాముకుడు అవుతాడట. ఆయనకి వ్యవహారాలు ఏమి అవసరం లేకపోయినా భక్తుల కోసం వ్యవహారములు నడుపుతాడు. అలాగే నేను కూడా స్త్రీని చేపడతాను, కాకపోతే నా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆమెకి నేను చెప్పిన మాట వినాలి. ఎప్పుడైనా నా మాట కాదని నాకు చెప్పకుండా పనిచేస్తే ఆ క్షణమే అప్పుడు ఏం చేస్తాను, నేను త్యజామి, ఆమెను త్యజించేస్తాను. ఇంత మాట ఎందుకన్నాడు, పరమాత్మకి తెలుసు కదా లీలలన్నీ. ఇప్పుడున్నది సతీదేవి, ఆవిడ ఈయన మాట విన్నంతకాలం భారీగా అట్టే పెట్టుకుంటాట. ఎప్పుడన్నా ఓ పని చెయ్యొద్దు అన్నప్పుడు చేస్తే అప్పుడు విడిచిపెడతాట. ఆవిడ చెప్పిన మాట కాదంటుందా, అంటే కాదంటుంది అన్నమాట. ఎందుకు కాదంటుంది, దక్షుడికి దూరం అవ్వడానికి. అది చాలా గొప్ప కదండో. లౌకిక దృష్టితో అయితే చాలామందికి తెలియక సతీదేవి శివుడి మాట ఎప్పుడు కాదండి, ఆ శివుడు యజ్ఞానికి వెళ్ళొద్దంటే వెళ్ళింది అనుకుంటారు, అసలు అది కాదు. దీని అనకథలకు ఇంకో కథ ఉంది, అది విందురు కానీ. అమ్మవారి సంగతి తెలుసు కనుక ఏమన్నాడు, ఎప్పుడో ఒకప్పుడు నా మాట మీద విశ్వాసం కోల్పోతుంది, నన్ను కాదంటుంది, ఆ క్షణమే ఆమె నన్ను దూరం పెట్టేస్తుంది, ఆమెను నేను త్యజిస్తాను అనగానే, ప్రభు నీకు తెలియందంటూ ఏమీ లేదు, మా చేత పదే పదే ఎందుకు చెప్పించుకుంటావు, పరమ మంగళస్వరూపిణి అయిన జగన్మాత ఉమాదేవిని సతీదేవిని స్వీకరించవలసిందిగా మా అభ్యర్థన. వెళ్ళు దేవదేవ మహాదేవ కరుణాకర శంకర అని విష్ణువు మరింత భక్తిగా ప్రార్థించాడు. ఆయన చిరునవ్వు నవ్వాడు. శీఘ్రకాలంలో మీ కోరిక తీరుతుంది పొమ్మన్నాడు. వాళ్ళంతా నమస్కరించి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కథ అంతా బ్రహ్మగారు నారదునికి చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను, అది మాత్రం మర్చిపోకండి. ఇక అక్కడ సతీదేవి నందావ్రతం పూర్తి చేసింది, సంవత్సరకాలం పూర్తయిపోయిందని చెప్పుకున్నాం కదా. ఇది నందావ్రతే పూర్ణే నవమ్యాం దినభగత, ఆశ్వయుజ మాసం మొదలుపెట్టుకుని మళ్ళీ ఆశ్వయుజ మాసం వరకు సంవత్సరం పూజించింది. మళ్ళీ ఆశ్వయుజ మాసంలో మీకు ముందే చెప్పాను కదా, ఆశ్వయుజ మాసంలో పాడ్యమి షష్ఠి ఏకాదశి మూడు తిథులు కూడా నందా తిథులే, కానీ ఈసారి శివుడు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఆవిడ్ని. శుక్లపక్షంలో పాడ్యమి నాడు పూజించింది, షష్ఠి నాడు పూజించింది, ఇంక ఎప్పుడు ఏకాదశి వస్తుందో చూసుకుంది. ఈ మాసం అంతా భక్తితో పూజిస్తూ ఉండగా అష్టమి నాడు శివుడి యొక్క లింగం ఆవిడికి దర్శనమిచ్చింది. అంటే అనుకోకుండా ఆవిడ పూజామందిరంలో ఒక దివ్యలింగం ప్రత్యక్షమయ్యింది. ఓ అష్టమి నాడు శివలింగం ప్రత్యక్షమయ్యింది అనుకుని ఆనాడు భక్తితో శివలింగాన్ని జలంతో అభిషేకించింది. స్త్రీ పురుషాది భేదం లేకుండా అందరూ లింగమును ముట్టుకుని పూజించొచ్చని శాస్త్రం, అది ఇదివరకు మీకు విజ్ఞేశ్వర సంహితలో చెప్పాను. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః అని శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో ఉన్నది. ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి, అందరూ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకు పూజించాలి, ప్రజలంతా తరించాలనే ఈ శివపురాణం చెప్పమని జగద్గురువులు ఆదేశించారు. ఇలాంటివి తెలియకపోతే మనం అజ్ఞానంలో పడి శివలింగాన్ని పెట్టుకోమేమో ముట్టుకోమేమో అని. అందువల్ల ఆవిడ ఇంట్లో శివలింగం కనబడగానే భక్తితో పూజించింది, అష్టమి నాడు అభిషేకించింది, తీర్థం తీసుకుంది. ఇక నవమి, ఆ తర్వాత దశమి, ఆ తర్వాత ఏకాదశి వస్తే వ్రతం పూర్తవుతుంది. కానీ నవమి నాడు పగటిపూట ఇంచుమించుగా 11:40 to 12 మధ్యలో శివుడి గురించి ధ్యానం చేస్తూ ఉండగా హఠాత్తుగా ఓ అత్యద్భుతమైన కాంతి ప్రత్యక్షమైంది. అక్కడ మహాకాంతి, కోటి సూర్యుల కాంతి, అది కూడా తెల్లని కాంతి, చంద్రుని చల్లదనం వంటి చల్లదనంతో కూడిన కాంతి ప్రత్యక్షం అవగానే కళ్ళు మూసుకున్న ఉమాదేవి ఆశ్చర్యచకితురాలై ఆ కాంతిని చూడడం కోసం కళ్ళు విప్పింది. అమ్మ కాబట్టి ఆ కాంతి చూసిందట, ఇంకోటి ఎవడన్నా అయితే కళ్ళు పేలిపోతాయి అటువంటి కాంతి అది. జగదంబ కార్యకారణ స్వరూపిణి, ఆ కాంతి ఆవిడలో కూడా ఉంది గనక ఆవిడ కళ్ళు విప్పి ఎదురుగుండా చూసింది. ఎవరా కనపడింది? తస్యాస్తు ధ్యానమగ్నాయాః ప్రత్యక్షం అభవత్ హరః సర్వాంగసుందరః గౌరః పంచవక్త్రః త్రిలోచనః చంద్రపాలః ప్రసన్నాత్మా శితికంఠః చతుర్భుజః. సాధారణంగా శివుడు 10 శిరస్సులతో లేక 5 శిరస్సులతో 10 చేతులతో ప్రత్యక్షం అవుతాడు, ఇప్పుడు అలా కాదు. సర్వావయవ సౌందర్యుడు, పరమసుందరుడు, గౌరవ తెల్లగా ఉన్నాడు, పంచవక్త్ర 5 తలలతో ప్రత్యక్షమయ్యాడు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని పిలువబడే 5 ముఖాలు. అందులో సద్యోజాతము అంటే పడమర వైపు ఉంటుంది ముఖం, తత్పురుషము అంటే తూర్పు దిక్కుకు ఉంటుంది, వామదేవం అంటే ఉత్తరం దిక్కు వైపు ఉండే ముఖం, అంటే ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణం. అందులో తూర్పు వైపు తత్పురుషం అన్నమాట. సద్యోజాతం పడమర ముఖం, పశ్చిమ ముఖం, ఉత్తరం వైపు ఉండేదాన్ని వామదేవము అంటారు, దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోరము అంటారు. ఒక ముఖం ఇలా పైకి ఉంటుంది, అది ఈశాన ముఖము అంటారు. శాంతం పంచమ ఈశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం, శివుడి యొక్క 5వ ముఖం ఖం ఆకాశమును వ్యాప్తి నిండి ఉంటుంది, అంటే ఆకాశం కేసి చూస్తూ ఆకాశమంతా వ్యాపించి ఉంటుంది. పరమకాంతి స్వరూపం ఆ ముఖం. ఇలాంటి ఐదు ముఖములతో ప్రత్యక్షమయ్యాడు. ప్రతి ముఖమునకు మూడు కళ్ళు ఉన్నాయి. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ నేత్రం. ప్రతి ముఖం పైన చంద్రుడు ఉన్నాడు. చంద్రరేఖ మౌళి. చంద్రుడు పాలభాగంలో కలిగిన వాడు. ఐదు వేపులు ఐదు చంద్రుడు ఉన్నారు. ఇలాంటి చంద్రుడు చాలామంది ఉన్నారండి బాబు. మనకు కనిపించే చంద్రుడు ఒకడినే చూసి వీడొక చంద్రుడు అనుకుంటున్నారు. బోరెడంతమంది చంద్రుడు, నేను అవధాన చంద్రుణ్ణి. ఇలా ఎంతమంది చంద్రుడు లేరు, వీరు భక్త చంద్రుడు. ఇక ఆ మహానుభావుడు ప్రసన్నమైన ముఖంతో ఉన్నాడు. శితికంఠుడు, కంఠభాగం మాత్రం విషం తాగడం వల్ల నీలంగా నల్లగా ఉంటుంది. శితికంఠుడు నల్లని కంఠం కలిగిన వాడు, గరళ కంఠుడు అన్నమాట. చతుర్భుజ, ఇక్కడ చేతులు మాత్రం నాలుగే ఉన్నాయట. పది చేతులతో ప్రత్యక్షం కాలేదు, చతుర్భుజుడై ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజాలతో ప్రత్యక్షమైతే ఆ దాంపత్యం మరీ పూర్తిగా శాశ్వతంగా ఉండదు. మధ్యలో ఎప్పుడో దాంపత్యం దూరం అవుతుందని అర్థమట. శివుడు నందావ్రతం చేశాక పది చేతులతో కనుక కల్లో దర్శనమిస్తే మొగుడు పెళ్ళాలు చచ్చేదాకా కలిసి ఉంటారు. ఇద్దరూ ఒకేసారి వెళ్ళిపోతారు, ఇంచుమించుగా కొద్ది రోజులు తేడాలు. నాలుగు భుజాలతో కనపడితే భార్యామణి ముందు శరీరం విడిచిపెడుతుంది, భర్తకు దూరమై శరీరం విడిచిపెడుతుంది అని శాస్త్రం. అందుకని ఈశ్వరుడు ఈ దాంపత్యం మధ్యలో విడిచిపెట్టాలి కదా, సతీ శరీరం విడిచిపెట్టి మళ్ళీ పార్వతిగా పుట్టాలి కదా, అందుకని చతుర్భుజాలతో దర్శనమిచ్చాడు. కానీ దశభుజాలతో దర్శనమివ్వలేదు. కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు ఆయన. కోటి చంద్ర సమానన, కోటి చంద్రుల యొక్క కాంతితో కూడిన ముఖం కలిగిన వాడు అయి ఉన్నాడు. ఇంకా శిరస్సు మీదే ఉన్నది ఆకాశ గంగ మందాకిని ఉన్నది. గంగానదిని శిరస్సును ధరించి ఆ పరమసుందరుడు దర్శనమిచ్చాడు. దక్షనందిని ప్రీతోస్మి వ్రతే నానే నసువ్రతే వరం వరయ సందాస్యే యత్తవాభిమతం భవేత్. ఓ దక్షపుత్రి, నీకేం కావాలో కోరుకో. దాక్షాయణి, నీ వ్రతం చాలా గొప్పది. పరమభక్తితో నందావ్రతం చేసావు, నిరంతరం విడిచిపెట్టకుండా శివ 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 అంటూ నన్నే జపించావు. నా ప్రీతి కోసం చెయ్యవలసిన పనులన్నీ చేశావు. నీ వ్రతానికి, నీ నిష్టకి, నీ భక్తికి, నీ నివేదనలకు నన్ను నేనే నివేదించుకుంటున్నాను. కోరుకో, ఏం కావాలో అది ఇచ్చేస్తాను అన్నాడు. ఆవిడ ఎందుకు జపం చేసిందో ఆయనకి చెప్పాలా? ఏది అడగనట్టుగా అమాయకంగా ఏం కావాలో కోరుకో అంటాడు. ఆవిడ మనస్సులో ఆయనే ఉంటాడు, ఆయన మనస్సులో ఆవిడే ఉంటుంది. బాబు నువ్వు నా భర్తవి కావాలి అని ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రత్యక్షమై నీకేం కావాలని కొంటికి అడిగాడ. శివుడి పలుకులు వింది. ఆవిడ మనస్సంతా ప్రేమతో పొంగిపోయింది. అందువల్ల మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఒక్కొక్కప్పుడు పెళ్లి చూపుల్లో ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారట, నచ్చిందా నచ్చలేదా చెప్పలేరు. అప్పుడు మళ్ళీ ఇంట్లో వాడికి అనుమానం అనమాట, ఏమిటే అలాగే ఏగాదిగా చూస్తాడు, లేకపోతే ఈ అమ్మాయి ఏగాదిగా చూస్తోంది చెప్పరేమి అనుకుంటారట. ఇప్పుడు ప్రస్తుతం జగదంబ అలాగే ఉంది, జగదీశ్వరుడు అలాగే ఉన్నాడు. జగదీశ్వరుడు ఆవిడ అలా చూస్తూ ఉండిపోయాడు. కోరుకో అన్నాడు తప్ప తర్వాత మాట్లాడడం. అమ్మవారు చూస్తే ఆవిడ మాట్లాడదు. అందుకే ఇక్కడ ప్రేమమగ్న అభవత్సాతి శ్రుత్వ శివవచ ప్రియం. శివుడి మాటలు విని ప్రేమతో అలా పొంగిపోతున్న హృదయంతో ఉంది, కానీ కోరుకోదు మాట్లాడదు. కొంతసేపటికి శివుడే తేరుకున్నాడు. ఎంత చెడ్డ మొగాడు కదా మరి, అందుకని తొందరగా బయటికి లేచి ఏమన్నాడు, సుందరి వరం కోరుకో వరం కోరుకో అంటే తొందరగా పెళ్ళైపోతుందని ఆయనకి ఆత్రంగానే ఉంది. అందుకని వరం కోరుకో అడుగు అంటున్నాడు. పోయి పెళ్లి చేసుకుంటానని చెప్పేచ్చుగా, తొందరపడి కమిట్ అవ్వడనమాట. దిక్కుమాలిన పురుషాహంకారం కొంచెం ఉంటుందా అని కొందరు అడిగారు నన్ను. పురుషాహంకారం కాదు, పురుషుడిగా కనపడినప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నట్ట. అందుకని కొంచెం కోరుకో అన్నాడు. ఆవిడ మళ్ళీ అలాగే ఉండిపోయింది. సుందరి నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు కోరుకోకపోతే నేనే ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ, ఏం కోరుకుంటాను, నీకేది ఇష్టమో అది ఇయ్యింది ఆవిడ. ఆవిడ అంతకంటే తెలివైంది. ఏమండోయ్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని తపస్సు చేస్తున్నానండి, వివాహం చేసుకోండి అంతే అలా అలా. ఆవిడ ఏమంది, యథేష్టం దేహి వరద వరమిత్యని వారకం, నీకేది ఇష్టమో అది చెయ్యండి. అమ్మ బాబోయ్ లోతైన ఆవిడ. ఆవిడ కూడా ఆవిడ పూర్తిగా అడగదు. ఈయనేం చేశాడు, ఏమి రాశారండి వేదవ్యాసుల వారు, నీకు ఏది తోస్తోందో ఏది ఇష్టమో ఏమంటే తదావాక్యస్యావసానం అనవేక్ష వృషధ్వజ. ఆవిడ కోరుకునేదాకా ఓపిక పట్టలేకపోయట. ఈయన మళ్ళీ రెట్టించి ఏం కావాలో కోరుకో కోరుకో అంటే ఏం కోరుకునేదో, కానీ ఆవిడ కోరుకో అనేదాకా కూడా మాట అనేదాకా కూడా ఓపిక లేక, బాబు ఎందుకు వచ్చింది ముసుగులో గుద్దులేట, నీకు ఇష్టం వచ్చిందేమో నువ్వు అంటావు, ఏం కావాలో కోరుకో నేను అంటున్నాను, ఇలా గంటలు గడిస్తే విరహం తట్టుకోలేను, కాబట్టి నేను నీకు వరాలు ఇవ్వడం కాదు, నువ్వే నాకు వరమయ్యి. భవత్వం మమ భార్యేతి ప్రాహతాం భక్తవత్సల. ఇప్పుడు స్వామివారే కమిట్ అయిపోయాడు, స్వామివారే ముందుకు వచ్చాడు, ఇక ఈయనే తట్టుకోలేకపోయాడు. నీకు పుణ్యం ఉంటుంది, ఏం వరం కావాలో కోరుకోమని నేను అడగడం కాదు, నేనే ఇప్పుడు నిన్ను వరం అర్చిస్తున్నాను, నువ్వు నా భార్య అవ్వబోయ్ అన్నాడు. దొరికారండి అంది ఆవిడ. ఇలా ఉండాలి పెళ్లి చూపుల్లో, అంతేగాని పదే పదే నేను నచ్చానా నేను నచ్చానా అని ఆడపిల్ల అడగడం కాదు, నువ్వే ఇప్పుడు ముందుకొచ్చి పెళ్లి చేసుకో అన్నావు కదా తథాస్తు అంది ఆవిడ. చివరికి ఇప్పుడు ఎవరు నెగ్గారండి, మా అమ్మే నెగ్గింది. అందువల్ల అమ్మవారి దగ్గరకు వచ్చి స్వామివారు ఇక మనస్సు ఉండబట్టలేక నిగ్రహించుకోలేక నువ్వు నా భార్యవు కావు అన్నాడు ఆయన. అలా అన్నాక సతీదేవి వరం ఇచ్చాను వరం ఇచ్చాను అంటలేదు, పోనీ ఇప్పుడైనా ఇచ్చేశానండి పెళ్లి చేసుకోండి అంతా. కానీ ఆవిడ తూష్ణీం తస్థవు ప్రముదిత, సంతోషించింది కిక్కులు మరకుండా గుంభనంగా ఉండిపోయింది, తూష్ణీభావంతో ఉండుట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అప్పుడు శివుడు, సతీ నా అంతటి నేను అంతటి పరమేశ్వరుణ్ణి నీ దగ్గరకు వచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాను, నువ్వు తెలివిగా నీకు ఏది ఇష్టమో అది చెయ్యన్నావు, పోన్లే ఎందుకు వచ్చింది ఈ గందరగోళం, నువ్వు నన్ను అడగలేవు నేను నిన్ను అడగలేను అనుకుని నేనే ఒక అడుగు ముందుకు వేసి కొంచెం తగ్గి పురుషాహంకారం తగ్గించుకుని నా భార్యవు కంటే ఇప్పుడు కూడా అలాగే మౌనంగా ఉంటే ఎలాగా, రేపు పొద్దున చూసే జనాలు శివుడే వెంటబడి వేధించాడు అనుకుంటారు. నీ మనస్సు నాకు తెలియకపోతే ఏమనుకుంటారు, శివుడు వెంటబడి వేధించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత బాధించాడు అంటారు. కాబట్టి దయతో వివాహం చేసుకుంటానని ఒక్క ముక్క అనకూడదా అనగానే అప్పుడు కూడా మాట్లాడకుండా శివుడి పక్కన నిలబడిందిట, పురుషుడి పక్కన నిలబడిందంటే అర్థం పెళ్లి చేసుకుంటాను ఇది నాకు ఇష్టము అని అర్థం, అది నిలబడకుండా వెళ్ళిపోతే ఇష్టం లేదని అర్థం. ఆవిడ ఇష్టాన్ని మాటలతో ప్రకటించకుండా చేష్టలతో ప్రకటించింది, చేతలతో ప్రకటించింది, పక్కన నిలబడింది. అప్పుడు అది ఆ రూపం ఎలా ఉంది, రేజే సతీ హరం స్నిగ్ధ భిన్నాంజన సమప్రభా చంద్రాభ్యాసే అభ్రలేఖేవ స్ఫటికోజ్వల వర్ష్మణ. స్వామివారు తెల్లగా ఉన్నాడు, శివుడు స్ఫటిక కాంతి, క్షీరకాంతి, పాలకాంతి, అంత తెల్లగా ఆయన ఉన్నాడు. అమ్మవారు ఇప్పుడు ఎలా ఉంది, కాటుక కాంతితో శ్యామల వర్ణంలో ఉంది. ఈ నల్లని రూపంలో ఉన్న ఆవిడ, అంటే నలుపు అంటే మళ్ళీ దిక్మాల నలుపు కాదు, గౌడిగేద నలుపు కాకుండా ఒక రకమైన శ్యామల వర్ణం. ఈ శ్యామల వర్ణంతో ఉన్న అమ్మవారు పక్కన ఉంటే ఎలా ఉందంటే స్ఫటికంలో మరకతమణి పెట్టినట్టుగా ఉంది చూడడానికి, స్ఫటికం అనేటటువంటి ఒక ప్రాంతంలో స్ఫటిక లింగంలో మరకతం పెట్టినట్టుగా ఉంది. ఆ ఇద్దరు అలా పక్కన నిలబడ్డాక శివుడు, అమ్మాయ్యా పక్కన నిలబడ్డావు కదా అంటే నా పక్కన ఉండడం నీకు ఇష్టమే కదా అన్నట్టు ఇలా చూశాడు. వెంటనే దాక్షాయణి రెండు చేతులు జోడించింది, ఇంకెందుకండి దాపరికం, దేవదేవ మహాదేవ వివాహ విధిన ప్రభో పితుర్మే గోచరీకృత్య మాంగృహాణ జగత్పతే. దేవదేవ మహాదేవ నేను ఎప్పుడు నీలోనే ఉంటాను, నువ్వు లేనిదే ఒక్క క్షణం ఉండలేను, నువ్వే నేను నేనే నువ్వు మనిద్దరం శివాశివులు, ఇప్పుడు నువ్వు నా దగ్గర ప్రత్యక్షమయ్యావు, నా వ్రతం మెచ్చుకున్నావు, వివాహం చేసుకుంటానని నీ అంతటి నువ్వే అన్నావు, నాకు ఇష్టమే, కానీ శాస్త్రం ఒకటి ఉన్నది, ధర్మం ఒకటి ఉన్నది, తల్లిదండ్రులను ఒప్పించి వారి సమక్షంలో వారి యొక్క అంగీకారంతో వివాహం చేసుకోవాలి, అంతేకాని తల్లిదండ్రులు చెప్పకుండా నేను వెళ్ళిపోతా ఇంట్లోంచి వాడిని ఎవండో చేసుకుంటా అని స్త్రీ తొందరపడి అనకూడదని ఒక శాస్త్రం. ఎప్పుడు ఆ మాట అనాలంటే తల్లిదండ్రులు పరమ క్రూరులు రాక్షసులై పిల్లల అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆ మాట అనాలి, మా తండ్రి నువ్వంటే ఇష్టపడతాడు, నీకోసమే నన్ను కన్నాడు, కాబట్టి మనం ఎందుకు తొందరపడ్డాం, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఓ మాట అడిగి పెళ్లి చేసుకోండి. అసలు ఒక రహస్యం చెప్పింది అక్కడ ఆవిడ, పెళ్లి కొడుకే స్వయంగా కాబోయే అత్తమామల దగ్గరికి వెళ్ళాలట, ఏమండి మీ అమ్మాయి నాకు ఇవ్వండి అని అడగాలి, దానికి అసలు కాశీయాత్ర అని పేరు, అవి పోయి ఇప్పుడేమో పెళ్లి చూపుల్లో ఈ మగాడిని ఇంటికి పిలవడం, వాడు చూడడం, ఎగాదిగా ఏ ఎంత చదువుకున్నావు అని అడగడం, ఇవన్నీ కొంతకాలం వచ్చాయి. మళ్ళీ అది పోయింది లేండి. ఇప్పుడు ఇప్పుడంతా ఆన్లైన్ వ్యవహారం, ఇద్దరు ఎవరెవరో తెలియదు, వాట్సాప్ గ్రూపుల్లో ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. ఆ దిక్కుమాలడు ఎవరో, ఈ దిక్కుమాలది ఎవరో తెలియదు, కానీ ఒకళ్ళొకళ్ళు చూసుకుని పెళ్లి చేసుకునేదాకా ముఖాముఖాలు చూసుకోకుండా అయిపోతున్నారు. అందువల్ల ఇవి దెబ్బతింటున్నాయి. కానీ ధర్మం ప్రకారంగా అబ్బాయి వెళ్ళాలి. ఇక మీద దృష్టిలో పెట్టుకోండి, వెళ్ళి ఏమనాలి, ఏమండి మామగారు అత్తగారు మీకు నమస్కారం, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడగాలి. వాళ్ళు ఇస్తామన్న తర్వాత వివాహం చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళని కట్నాలు అడగకూడదు, కట్నంగా విశాఖపట్నం ఇచ్చేయండి అని అడిగితే వీడికి రేపు రాట్నం కూడా దక్కదు. రెండోది, పెళ్ళి అయిన తర్వాత కూడా అంత జాగ్రత్తగా ఎప్పుడు అడిగేటప్పుడు ఎలా చేసుకున్నావు అలా చేసుకోవాలి. పెళ్లికి ముందేమో అయ్యి బాబాయ్ మామగారండి అత్తగారండి మీ ఇంటికి రావడం నా అదృష్టం అండి, మీ అమ్మాయి నా భార్య అవడం అండి అదృష్టం అండి అని దండం పెట్టడం, అయిన తర్వాత ఏమో వెకిలి వేషాలు వేయటం. అలా చేయకూడదట. యావత్ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. శాస్త్రం అంత గొప్పగా చెప్పిందండి, ఇవన్నీ పురాణ వాక్కులు. ఆవిడ సుస్పష్టంగా మా నాన్నను అడిగి పెళ్లి చేసుకుందంతే, నువ్వంటే ఇష్టమే, నీకోసమే బతుకుతున్నాను, నీకోసమే వ్రతం చేశాను, అయినప్పటికీ తల్లిదండ్రుల దగ్గర ఉండి పెళ్లి చేయవలసిందే అనగానే తథాస్తు అన్నాడు. తథాస్థితి వచప్రాహ నిరీక్ష ప్రేమతశ్చతాం, అదే విధంగా దొరుగ్గాక నీ మాటకి వ్యతిరేకంగా నడుచుకోను అని అక్కడ మాయమైపోయాడు, కైలాసానికి వెళ్ళిపోయాడు. వెంటనే బ్రహ్మదేవ రమ్మన్నాడు, నీ కుమారులతో కలిసి సరస్వతీ సమేతంగా రా అన్నట్ట. మళ్ళీ పెళ్లి పెద్ద బ్రహ్మగారే, ఎంత గందరగోళంతో బ్రహ్మగారి ద్వారానే జరగాలి. అందుకని బ్రహ్మని సరస్వతీ సమేతముగా పుత్రులతో రమ్మగారే, అమ్మయ్య నా కోరిక తీరుతోందని బ్రహ్మగారు తన భార్యామణిని వెంట పెట్టుకుని నారదుడు మొదలైన వాళ్ళని వెంట పెట్టుకుని ఒక్క దక్షుడిని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే దక్షుడు కూతురి వీడే, ముందే ఆయన తీసుకువెళ్ళకూడదు. అందుకని పెళ్లి పెద్దలుగా వీళ్ళు వెళ్ళారు. ఏం బ్రహ్మ ఈ గందరగోళం అంతా నీదే కదా, నువ్వు సృష్టించిందే కదా, నన్ను పెళ్లి చేసుకోమన్నావు, నేను ఒప్పుకున్నాను. అలాగే అమ్మవారేమో దక్షుడికి కూతురిగా పుట్టింది, ఆవిడ నా కోసం ఉపాసన చేసింది, తీరా దగ్గరికి వెడితే మా నాన్నగారిని అడగండి అంటుంది. ఏం గొడవ వచ్చి పడింది ఈ ఆడపిల్లలతోటి. సరే తప్పదు కదా, నువ్వేం చేస్తావో తెలియదు, నీ భార్య సరస్వతితో పాటు వెళ్ళి నీ కుమారుడు దక్షుణ్ణి ఒప్పించి మా ఇద్దరికీ వివాహం జరుపు. ఏ ఆవిడ లేకపోతేనే ఉండలేకపోతున్నాను, పరమేశ్వరుడు ఇప్పుడు బేల కింద మాట్లాడేట కావాలని బ్రహ్మగారికి ఆనందం కలగడం కోసం. అందుకని బ్రహ్మ సతీదేవిని చూశాను, పెళ్ళి కుదిరి ఆ పెళ్ళి అయ్యేదాకా మనస్సు మనస్సులో ఉండడం లేదు, నాకు ఆకలి వేయడం లేదు, దాహం వేయడం లేదు, నేను గిజగిజలు ఆడిపోతున్నాను, నీకు పుణ్యం ఉంటుంది, తొందరగా సతీ వియోగం నుంచి రక్షించన్నాడండోయ్, మాం ముక్త నన్ను విముక్తుడి చెయ్యి. ఎక్కడి నుంచి? సతీ వియోగం నుంచి. అనగానే ఆహా, శివుడు కూడా పెళ్లి మీద వ్యామోహం చూపిస్తున్నాడని బ్రహ్మగారు సంతోషించాడనమాట. బ్రహ్మగారి యొక్క ఆ బాధ తొలగింది ఇప్పుడు, దానికోసమే శివుడు నటించాడు. సంతోషం, నీవు కూడా సుందరి వ్యామోహంలో పడ్డావు, వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, ఇంకేముంది ఇప్పుడే పెడతాను మా అబ్బాయి నా మాట కాదంటాడు దక్షుడు అని పరుగు పరుగున తన పిల్లల్ని అంటే నారదావదుల్ని తన భార్యని వెంట పెట్టుకుని దక్షుడి ఇంటికి బయలుదేరారు. ఈలోపు సతీదేవి ఏం చేసింది, తల్లి దగ్గరికి వెళ్ళింది, సంతోషంతో వెళ్ళింది. అమ్మాయి నీ ముఖం అంతా ప్రసన్నంగా ఉంది, వెలిగిపోతుంది, అంటే శివుడు నీకు ప్రత్యక్షమై వరాలిచ్చాడా అన్నదట వాళ్ళమ్మ. వాళ్ళమ్మకు అర్థమైపోయిందండి, ఆడపిల్లలు బాగా సంతోషంతో తల్లి దగ్గరికి వచ్చారంటే పెళ్లి సమయంలో పెళ్లికి ముందు ఈ అమ్మాయి తనకు కావలసిన వరుణ్ణి ఎంచుకున్నది, ఆ వరుడు ఒప్పుకున్నాడని అర్థం. నేనల్లా శివపురాణంలో చెప్పారు, మళ్ళీ నా మాట కాదు అది. అందుకని ఏం జరిగింది తల్లి అనగానే, ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నవమి నాడు ఉదయం పూట ప్రత్యక్షమయ్యాడు, నన్ను చేపడతానన్నాడు, నేను మిమ్మల్ని అడిగి చేసుకోమన్నాను అనగానే సరిగ్గా సమయంలో దక్షుడు వచ్చేటండు అయ్యి. ఇక దక్షుడికి వచ్చింది ఆనందం, వెంటనే శహభాష తల్లి నా పరువు నిలబెట్టావు అని బ్రాహ్మణోత్తముల్ని పేదవాళ్ళని పిలిపించాడు. ద్రవ్యం దదౌ ద్విజాతిభ్యో యథాభీష్టముదారధీ, కూతురికి మంచి సంబంధం కుదరగానే తల్లిదండ్రులు దాన ధర్మాలు చెయ్యాలట. అమ్మాయి పెళ్లి కుదరగానే శాస్త్ర ప్రకారం యథావిధిగా ఎంతో కొంత దానం చేసుకోవాలని నియమం గనక, వెంటనే దక్షుడు బ్రాహ్మణోత్తములు పిలిచి దాన ధర్మాలు చేసుకున్నాడు, కోరినంత ఇచ్చాడు. పైగా అది కూడా యథ అభీష్టముదారధి, ఎంత కోరుకుంటే అంత ఇచ్చాడు. వీరిని కూడా అన్యేభ్యశ్చాంధీరే దీనేభ్యో దక్షుడేమో వేద పండితులకు ఇచ్చాడు. దక్షుడి భార్య వీరిని అంధ దీనేభ్య, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పేదవాళ్ళు మొదలైన దీనులకు దానం చేసింది. ఎత్తుకోవడమే గుడ్డివాళ్లతో మొదలుపెట్టింది ఆవిడ. పాపం గుడ్డివాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు ఎలాగండి బతకడం. అందుకని వికలాంగులందరినీ, దివ్యాంగులందరినీ పిలిచి వారందరికీ దాన ధర్మాలు చేసింది. ఆ తర్వాత కూతుర్ని కౌగిలించుకున్నది, నువ్వు ఎంత అదృష్టవంతురాలు అమ్మ, పరమేశ్వరుడు నీకు భర్త అవుతున్నాడు, మా ఇంటికి అల్లుడు వస్తున్నాడు అని సంతోషించింది. సంతోషించింది కానీ ఇంతకీ పెళ్లి ముహూర్తాలు ఇంకా పెట్టలేదు, పూర్తి అవడం లేదు కదా. అందుకని దక్షుడు ఏం చేశాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను శివుడికి, శివుడు రాడు, నాంతట నేను పిలిస్తే కాదంటాడేమో, పిలవకుండా ఉంటే ఇచ్చిన మాట కాలధర్మం పట్టి వెళ్ళిపోతుందేమో అనుకున్నట్ట. కొంచెం దక్షుడికి శివుడంటే భయం ఉంది. పదే పదే ఈశ్వర అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నావు, ఎప్పుడు పెళ్ళి అని అడిగితే ఒకవేళ శివుడు కోపగిస్తాడేమో, కోపగిస్తే అప్పుడు నా కుమార్తె పెళ్ళేమవుతుందనే భయం ఆయనకి. అందుకని వెంటనే ఆయన కూడా ఏం చేశాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారు ఎంత ఆనందపడిపోయాడు, ఒరే దక్ష, నేను నీ ఇంటికి వచ్చి నీ కుమార్తె పెళ్లి గురించి అడుగుదాం అనుకుంటే నువ్వే నీ నా దగ్గరకు వచ్చావు భార్యాసమేతంగా, కారణం ఏమిటన్నట్ట. జగద్గురు, నా కుమార్తె ఉమా వివాహానికి సంసిద్ధంగా ఉంది, ఆ కార్యక్రమం కోసం నేను వచ్చానన్నట్ట. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో, ధర్మం ప్రకారంగా పెళ్లి మాటలు మాట్లాడడానికి పెద్దలే నీ దగ్గరికి రావాలి, నువ్వు తక్షణం ఇంటికి పో అని దక్షుడిని ఇంటికి పంపి బ్రహ్మగారు సరస్వతితో పుత్రుడితో ఆయన దగ్గరికి వచ్చాడు. దీన్ని బట్టి పెళ్లి పెద్దలు ఎప్పుడూ కూడా పెళ్లి కూతురు తండ్రి ఇంటికే వెళ్ళి విషయాలు మాట్లాడాలి, అంతేగాని మన ఇంటికి పిలిపించుకోకూడదు. ఏమండో ఆడపిల్ల తల్లిదండ్రులు మీరే మా ఇంటికి రండి మాట్లాడుకుందాం అనడం అధర్మం అటండి. ధర్మం ప్రకారం అయితే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికే వెళ్ళి మాట్లాడాలి. అందుకని బ్రహ్మగారు వేద మర్యాదను పాటిస్తూ తన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని దక్షుడి ఇంటికి వెళ్ళాడు. ప్రభు, పుత్ర వ్యామోహంతో వచ్చావా, ఏదైనా మంచి పని మీద వచ్చావా, లేక నా కూతురి పెళ్లి గురించి అడగడానికి వచ్చావా అని మళ్ళీ దక్షుడు లోకమర్యాదను అనుసరించి అడిగాడు. ఇప్పుడు లోకమర్యాద, ఇటు లోకకార్యం, ఇటు మా కార్యం, జగత్కార్యం, దైవకార్యం అన్నిటి మీద వచ్చాను. ఈశ్వరుడు నీ కుమార్తెని వలచాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఆ పెళ్లికి ముహూర్తం పెట్టించమని నన్ను పంపాడు, నేను వచ్చాను. నీ కుమార్తెను చూసినప్పటి నుంచి ఈనాటి వరకు ఈశ్వరుడు సరిగ్గా నిద్ర లేకపోతే నిద్ర పట్టక దుఃఖిస్తున్నట్ట, చాలా బాధపడుతున్నాడు. కాబట్టి మనందరం దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ సమయం దగ్గరకు వచ్చింది, నా మాట విని శీఘ్రకాలంలో నీ కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు ఆయన. కృతార్థుడివి కాన్నాడు, కృతకృత్యత, కృతకృత్యుడువు కా, నీ కూతురు పుట్టిందే శివుడి కోసం, పెళ్ళైతే నీ జన్మ సార్థకమవుతుంది. నేను నారదుని ద్వారా ఈశ్వరుని ఇక్కడికి పిలిపిస్తాను, సుముహూర్తంలో కళ్యాణం చేద్దాం అనగానే ఆయన సంతోషపడ్డట. ఇక ఇక్కడ నుంచి జరిగిందండి తంతు, చాలా అద్భుతమైన తంతు జరిగింది. ఈశ్వరుడు అక్కడేమో నిద్రపోవడం, ఎప్పుడూ నిద్రపోని పరమాత్ముడు అసలు ఇప్పుడు నిందిద్రుడయ్యాడు, ఈవిడ నిద్రపోలేదు, ఈ ఇద్దరు వియోగ దుఃఖంతో నానాయాత్ర పడుతున్నారు. అందుకని శివుడు నారదుణ్ణి పిలిచి, నారద, బ్రహ్మ పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అని దక్షుడింటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం, ముహూర్తం ఎప్పుడానని నా మనస్సు తహతహలాడుతోంది, ఒక్కసారి బ్రహ్మని నా దగ్గరికి తీసుకురా అన్నట్ట. నారదుడు వెళ్ళి బ్రహ్మగారిని దక్షుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈశ్వరుడి దగ్గర ప్రవేశపెట్టాడు. ఈశ్వరుడు బ్రహ్మను చూడగానే, బ్రహ్మ వెళ్ళిన పని కాయా పండ, ఈ సంభాషణ వింటే సంస్కృతంలో ఆశ్చర్యం కలుగుతుంది. కిం అకార్షీత్ స్వరజ్యేష్ట సత్యర్థే త్వత్సుతస్సమాం, నా వియోగం అంతకంతకీ పెరిగిపోతుంది, సతీదేవికి దూరమై బతకలేకపోతున్నాను, ఎప్పుడు పెళ్లి జరుగుతున్నాను చూస్తున్నాను, నువ్వేమో అక్కడికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏం జరిగిందో చెప్పటం లేదు, నీ మౌనం మండిపోయిన తొందరగా చెప్పబోయే బాబు, మనస్సంతా కకావికలైపోతోంది, దుఃఖం పెరిగిపోతోంది, జ్వరం పెరిగిపోతోంది. జ్వరం అన్నాడండి ఆయన పదం ఆడాడేకంగాను, సతీవియోగ జ్వరంతో నేను బాధపడుతున్నాను, ఈ దుఃఖం ఎవరిని పట్టుకోకుండా ఉండుగాక, అంటే పెళ్లి కుదిరిన తర్వాత పెళ్ళి అవ్వకుండా ఎక్కువ కాలం భార్యాభర్తలు ఇద్దరూ వాట్సాప్ బాధలు పడకుండా ఉందిరుగాక. బ్రహ్మదేవ, సతీదేవిని నిరంతరం జపిస్తున్నాను, ధావమానో విప్రయోగో మామేవచ సతీం ప్రతి, నేను ఆమెకు దూరంగా ఉండి పరమ బాధ పడుతున్నాను, ఏం జరిగింది, తొందరగా చెప్పు, వెళ్ళిన పని కాయా పండ అన్నాడు. అప్పుడు బ్రహ్మకి జాలేసింది, అనవసరంగా శివుణ్ణి ఈ సంసారంలోకి గెంటి ఆయన మనస్సులో కూడా వేదన కలిగించానేమో అని కొంచెం జాలిపడ్డాట. వెర్రి బ్రాహ్మడు కదా, అందుకని జాలిపడిపోయాడు. మళ్ళీ జాలిపడి ఏమన్నాడు, ప్రభు కొంచెం ఓపిక పట్టు, తొందరపడకు, నా కుమారుడు దక్షుడు నా మాట కాదంటాడా, నీవు సతిని పెళ్లి చేసుకుంటానని అనగానే ఆ మాట ఆయనకి చెప్పగానే పొంగిపోతున్నాడు. నువ్వు కన్యాభిక్ష కోసం ఆయన దగ్గరికి వెళ్ళు, నీ రక్ష కోసం ఆయన వస్తాడు, నీది భిక్ష ఆయనది రక్ష, ఈ దక్షుడు తక్షణం నేను చెప్పిన పని చేస్తాడు, మీ వివాహం లోక కళ్యాణం అవుతుంది అనగానే, అమ్మాయ్యా బ్రహ్మదేవ నువ్వు మంచివాడు, ఎన్ని అపరాధాలు చేసినా క్షమిస్తున్నాను, ఇలా కలపాలి భార్యాభర్తల్ని, పెళ్ళయ్యాక మేమిద్దరం నీకు సన్మానం చేస్తాం, ఎందుకంటే ఈ పెళ్లి నీ వల్ల కుదిరింది, ఈ పెళ్లి నీ వల్లే అన్ని రకాలుగా సక్రమంగా సాగుతోంది, వధూవరులను ఎలా కలపాలా, కుదిరిన పెళ్లి ఎలా జరపాలా అని చూడాలి, కానీ ఎలా విడదీయాలని చూడకూడదు, నీకు మంచి దక్షిణ ఇస్తానన్నట్ట. అప్పుడు బ్రహ్మగారు కొంచెం బుర్ర కొక్కున్నాడండి, అది నాలుగు బుర్రలు కొక్కుని, ప్రభు చిన్న కోరిక, ఈ మధ్యన నా బుద్ధి కొంచెం చపలంగా ఉంది, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియటం లేదు, నిన్ను సంసారంలో పారేయాలనుకున్నాను, రేపు పొద్దున ఈ పెళ్లి నేనే దగ్గర నుండి చేస్తాను, ఈ పెళ్లిలో నేను ఏదన్నా పొరపాటు చేస్తే మాత్రం నన్ను చంపకుండా రక్షించన్నాడు. ఎందుకన్నాడో మీకు రేపు తెలుస్తుందండి. బ్రహ్మగారికి కొంచెం అనుమానం ఉంది లోపల, ఏదైనా పొరపాటు చేస్తానేమోనని. కళ్యాణ సమయములో నా దోషములుంటే వాటిని మన్నించి నన్ను రక్షించు అనగా నిన్ను రక్షిస్తాను అని మాటిచ్చాడు శివుడు. ఇప్పుడు ఆ తర్వాత కళ్యాణ కార్యక్రమాలని మనం రేపు పొద్దున చేసుకుందాం. శివుడి కళ్యాణం, రేపు మంచి పిండి వంటలతో భోజనం, రేపు శివ కళ్యాణం వరకు ఎదురు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.